ఇవి దృష్టిలో పెట్టుకో. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఎప్పటికప్పుడు మందులు సంసిద్ధంగా చేసుకుని హఠాత్తుగా మందులు కొనుక్కునే దుస్థితి నుంచి మన ప్రజల్ని రక్షించాలి. మందులు నిలవబెట్టాలి. ఎప్పుడో రోగం వచ్చాక అప్పుడు మందులు తయారు చేయకూడదు. ఎప్పుడో కరువు వచ్చాక నుయ్యి తవ్వకూడదు. కాబట్టి ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఆహార పదార్థములలో ఏగలు దోమలు మొదలైనవి పడకుండా చూసుకోవాలి. పర్యూషితం కాకుండా చూడాలి. ఆహారంలో పొరపాటున ఏగలు చెమలు దోమలు పడితే అటువంటి ఆహారం తినడం వల్ల అనారోగ్యం వస్తుంది. దానికి విరుగుడు పైన నెయ్యి రాయడం. నెయ్యి కొంతవరకు ఆ రోగాన్ని తొలగిస్తుంది. కానీ అలాంటి పర్యూషితం కాకుండా ఉండే ఆహారం చూసుకో. ఇంకా పాత్రలు కూడా శుద్ధిగా ఉండేలా చూసుకో. ఎప్పుడు రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నావు అనుకో, ఆ రాగి పాత్ర మీద పైన మకిలు బట్టి పాడైపోయి వాసన వస్తుంటే అందులో నీళ్ళు ఎలా తాగుతాడు ఎవడన్నా? కానీ ఎప్పటికప్పుడు తోమాలి. తోమేటప్పుడు కూడా ఏం చెప్పింది, ఏళ్ల నీళ్ళ నుండి వెన్నీళ్ల నుండి గడువ రాత తోమిన నుండి కలుగు శుద్ధి. నెయ్యి మొదలైనవి పోసినవి మంచినీళ్ళు పోసే పాత్రలు ఇవి ఎప్పటికప్పుడు శుద్ధిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కుటుంబంలో అందరం చూసుకోవాల్సిందే. మనం అన్నం తింటున్న కంచం బాగుందో లేదో మనం చూసుకోద్దా? అది పనివాళ్ల పని అనకూడదట. నువ్వు అన్నం తింటున్నప్పుడు ఒకసారి చూసుకో, నాకేం కాదనకో, అవుతుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకు చూసుకో. సాధారణంగా మురికి నీటితోటి నూతి నీళ్లతో తోమితే ఈ పాత్రలు శుభ్రం కావట. అందుకే ఆవిడ ఏమంది, ఏళ్ల నీళ్లతో ప్రవహించే ఏటి నీళ్లతో తోమించు, అప్పుడు ఆ పాత్రలు శుద్ధి అవుతాయి. ఒక్కొక్కప్పుడు బాగా పాడైపోయిన పాత్రలు ఉంటాయి, దుర్వాసన వస్తున్నాయి, అప్పుడు వేడినీళ్ల నుండి వేడి నీళ్లతో శుభ్రం చేసి అప్పుడు అందులో పోయించేయి. నిజంగా ఇది కరెక్ట్. నా దగ్గర రాగి పాత్ర ఉంది, ఎప్పుడో రాగి పాత్రలో పోసి నీళ్ళు తాగుతాను. దాన్ని ఈ బోర్ వాటర్తో తోమేమనుకోండి, రామరామ మకిలు పట్టేస్తుంది, ఆ రాగి నల్లబడిపోతుంది. అదే కృష్ణాజలంతో గోదావరి జలంతో తోమండి, ఎంత శుద్ధంగా ఉంటుందో. ఆనాడే చెప్పింది ఆవిడ, నాయన ఫలానా నీళ్లతోటే తోముకుని ఆ కంచాల్లోనే అన్నం తిను, ఆ గ్లాసులతోటే నీళ్లు తాగు, తర్వాత కొన్ని రకాల రాళ్లతో తోమితే కూడా శుద్ధి అయిపోతాయి, అవి మంచి మట్టి కొంచెం గరగరలాడే మట్టి పట్టుకొచ్చి ఆ మట్టితో తోమితే కూడా శుభ్రపడతాయి. కానీ మట్టితో తోమిన తర్వాత నీళ్లు బాగా పోసి ఆ గిన్నెలు జాడించు, వస్త్రాలు జాడించు, పొట్టు మరీ తీసేసి తెల్లబరిచినటువంటి బియ్యం తినద్దు, కొంత పొట్టు కరిగిన ఆహారం తినమంది. ఇప్పుడు మన వాళ్ళు అదే చేస్తున్నారు, మిల్లు బియ్యం వద్దు, చక్కగా పొట్టు పెట్టినటువంటి ఇళ్లలో దంచినటువంటి బియ్యం తినండి అంటున్నారే. ఇప్పుడు మనకు వచ్చిన స్పృహ ఏనాడో చెప్పింది, బాగా దంచేసి పాలిష్ పెట్టి పైదంతా తీస్తే లోపల మిగిలినటువంటి బియ్యం మనకు విటమిన్లు ఇవ్వదు, అనారోగ్యం ఇస్తుంది. ఆరోగ్యం కావాలంటే, శరీరానికి శక్తి కావాలంటే కాస్త పొట్టుతో కూడినటువంటి తౌడుతో కూడిన ఆహారం తిను, అటువంటి బియ్యం తిను. మరి అతిగా శుద్ధి చెయ్యబడిన బియ్యం తినవద్దు. మానవులు నిత్యం ఉపయోగించుకునేటటువంటి మంచినీళ్లు తాగడానికి పనికొచ్చేటటువంటి చెరువుల్లో స్నానం చెయ్యనివ్వకు, సుస్నానం చేయని ఒక బయటికి నీళ్లు తెచ్చుకుని స్నానం చేయమను. ఊళ్ళో అందరికీ మంచినీళ్ళకి పనికొచ్చే చెరువు ఉంది, ఆ చెరువులో అందరూ స్నానం చేసాక ఆ నీళ్లు మనం ఏం తాగుతాం, అనారోగ్యం వస్తుంది, బ్యాక్టీరియా వస్తుంది. అందుకని మంచినీటి కోసం ప్రజలు వినియోగించే చెరువులలో ప్రజలు స్నానం చేయకుండా చూడు, గేదెల్ని కడక్కకుండా చూడు. నీటిని సాధ్యమైనంత వరకు దుర్వినియోగం కాకుండా, కుళ్ళిపోకుండా, అశుభ్రత లేకుండా చూస్తే ఆ నీరే నీకు ఆరోగ్యం ఇస్తుంది, నీరు జీవనాధారం అవుతుంది, ప్రజల్ని రక్షిస్తుంది. కాబట్టి అందులో బట్టలు తొక్కకూడదు. బట్టలు తుక్కోవడానికి వాటికి వేరే చెరువులు పెట్టు, అంట్లు తవ్వడానికి వేరే చెరువులు పెట్టించు, స్నానముల కోసం ప్రత్యేకమైన చెరువులు పెట్టించు, త్రాగే నీటి కోసం ప్రత్యేకమైన చెరువులు ఏర్పాటు చేయించు. చెరువులు ఎంత ఎక్కువగా ఊళ్ళో ఉంటే భూగర్భ జలం అంత పెరుగుతుంది, ప్రజలకు వేసవకాలంలో అంత ఉపయోగం అవుతుంది, కనుక అవి చెయ్యి. ఇంకా దేవఖాతములకు సరస్సులందు బావులందును నదులందు వలదు. దేవతల కోసం వినియోగించే చెరువులు ఉంటాయి కొన్ని, అంటే దేవుళ్ళని అందులో ఏం చేస్తారనమాట, తెప్ప ఉత్సవం అనే పేరుతో ఊరేగిస్తారు. అలా దేవుళ్ళ కోసం ఉపయోగించే చెరువుల్లో స్నానం చెయ్యొద్దు. ఆ నీళ్లు ప్రజలు ఉపయోగించకుండా దాన్ని శుభ్రంగా ఉంచండి. అన్నం పొరపాటున ఏగో లేకపోతే వెంట్రుకో పడితే గోవుకి చూపిస్తేట, దానివల్ల అది పవిత్రం అవుతుందిట. అలా గోవు మూర్ఖున్న ఆహారం మంచిది. వీలున్నంత వరకు విభూతి ధరించి అన్నం తింటే ఆ అన్నంలో ఉన్న దోషములు మనిషికి అంటుకోవు. అంటే ఏమిటో చెప్పనా, పాపాత్ములు అన్నం తింటే అన్నంతో పాటు పాపాలు ఉంటాయి, కనుక ఆ దరిద్రపు అన్నం తినడం వల్ల మనకు కూడా వాడి పాపంలో భాగం అవుతుంది. అందుకే ఎవరింట్లో పెడితే వాడి ఇంట్లో అన్నం తినకూడదు. పరమపుణ్యాత్ములు ఉత్తములు అనుకున్నప్పుడే ఆహారం సేకరించాలి. పాపాత్ముల ఆహారం మంచిది కాదు. వాడు ఏ పాపాలో చేశాడే ఆ పాపాలన్నీ అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. అందుకే ఒక్కొక్కటి చేతి అన్నం తిన్న వెంటనే వీడికి చెయ్యకూడని పాపములు చెయ్యాలనిపిస్తుంది. అటువంటి ఆహారం పొరపాటును కూడా తినకూడదు, అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. ఆ అన్నం పొరపాటును తినడం, తినడం వల్ల పాపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? విభూతి ధారణ చెయ్యండి. విభూతిని పూసుకుని ఈశ్వరుడి సన్నిధానంలో ఉన్న ఇంత భస్మం పూసుకుని అన్నం తింటే ఆ అన్నములో ఏ దోషములున్నా అవి మన అంటవు. ఈశ్వరుడు మనని పాపాత్ముల్ని కాకుండా పుణ్యాత్ముల్ని చేస్తాడు. అలాగే బయట ఉన్నప్పుడు స్త్రీని ముట్టుకుని ఆవిడ చేతి అన్నం తినద్దు. అలాగే మైలతో ఉన్న వాళ్ళ చేతి భోజనం చెయ్యొద్దు. కోడి, ఓర్రబంది, పేడి, చండాలుని, నక్క, కుక్క, కృతకనాది, పతితు, నరక, పిల్లి, నెలుక, నాశౌచి, సూతిక, అంటినతడు, నీడులాడవలై. కొంతమంది వెంటనే స్నానం చేయాలట. ఎప్పుడు స్నానం చేయాలో చెప్పారు. కోడిని ముట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేయకుండా భోంచేయి. చేస్తే నీకు భ్రూణహత్య పాపం వస్తుంది, రోగాలు వస్తాయి. పందిని ముట్టుకున్నాక స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి భోంచేయి. నపుంసకుణ్ణి ముట్టుకున్నాక తప్పక ఇంటికి వచ్చి స్నానం చేయాలి. చండాలుని ముట్టుకున్నాక స్నానం చేయాలి. ఎందుకంటే కాసేపు ఎముకలతో ఆడుకుంటాడు కదా వాడు, అందుకని ఎముకలతో ఉండడం వల్ల మనకు దోషం వస్తుంది కనుక స్నానం చేయాలి. నక్కని కాని కుక్కని కాని ముట్టుకున్నాక అటువంటి వాళ్ళతోటి మనం భోంచేయకూడదు. వాడు వెంటనే స్నానం చేసే భోంచేయాలట. ఇప్పుడు ఇళ్లలో కుక్కలు పెంచుకున్నవాడు నా తల్లి అని కుక్కను చేత్తో తడవడం కాదు ముద్దులు పెడుతున్నారు. అసలు ముట్టుకుంటే స్నానం చేసి భోంచేయండి అన్నాడు. ఇక తర్వాత నేను అంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం. అలాగే కృతకనారిని కూడా మోసం చేసి తన జీవితాన్ని వెళ్ళగొచ్చేటటువంటి స్త్రీ, వేశ్యావృత్తిలో ఉన్న స్త్రీని ముట్టుకున్నప్పుడు కూడా స్నానం చేయాలి. సకల దుర్వ్యసనములతో పతితుడైపోయిన వాడిని కూడా ముట్టుకున్నాక స్నానం చేయాలి. పిల్లిని ముట్టుకున్నా, ఎలకని ముట్టుకున్నా, ఏటి సూతకం ఉన్నటువంటి వాడిని ముట్టుకున్నా, లేక మైలులో ఉన్నవాడిని ముట్టుకున్నా, అప్పుడు భోజనం చేసే ముందు స్నానం చేసి చెయ్యాలి. సదాచారం తప్పక పాటించాలి. ఈ సదాచారాన్ని పాటించకపోతే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉండదు, ఉండకపోతే ఇంట్లో సత్సంతానం కలగదు, పిల్లలు పుట్టకుండా అయిపోతారు, పుట్టినా ఏడిపిస్తారు. కాబట్టి నాయన ఇవన్నీ చెయ్యి అని అనేక రకాలుగా ఆ మహాత్ములు ధర్మశాస్త్రాలని బోధించి ఇక నీవు హాయిగా రాజ్య పరిపాలన చేసుకో అనగా ఆయన చాలా సంతోషపడ్డాడు. తల్లి తండ్రి ఉపనయనం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టారు. మంచి నవయౌవనంలో అనేక విద్యలు నేర్చుకుని పరాక్రమం పొంది, విద్యలు పొంది, తల్లి ద్వారా సదాచారములు నేర్చుకుని అప్పుడు అలర్కుడు రాజయ్యాడు. అలర్క మహారాజు గారి పరిపాలనా కాలం నిజంగా సామాన్యమైన పరిపాలన కాదు, తండ్రిని మించి తాతని మించి పరిపాలించాట. మంచి యౌవనంలో ఉన్నాడు, సద్బుద్ధి ఉన్నది, సంపద ఉన్నది, ఉత్తములై తనని సరైన మార్గంలో నడిపేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. దాంతో వాడు చెప్పినట్టు నడుచుకున్నాడు. అన్నిటికీ మించి తల్లిదండ్రులే అతనికి మంచి సంబంధం చూసి చేశారట. ఇంకా వాడు నాన్నగారు వెళ్ళి ఈ మదాలసం తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇతనికి మాత్రం తల్లి తండ్రి ఓ సంబంధం వెతికి తీసుకొచ్చారట. అవకాశం వచ్చింది కనుక వాళ్ళకి. దార పరిగ్రహం గుణైక పరిగ్రహంబు వేరారి భయంకరోత్కట పరాక్రమ కేళి పరిగ్రహంబు పుల్పారగ తండి ఆజ్ఞతన ఔదలదాల్చి అలర్కుడొప్పే ఆ శారద నేరదెందు విలసద్యసుడై బహుపుత్రవంతుడై. తండ్రి చెప్పిన సంబంధం చేసుకున్నాడు. ఆ విధంగా భార్యని పరిగ్రహించాడు. కేవలం భార్యనేనా, ఔదార్య గుణములను గ్రహించాడు. అంటే ఇతరులకు దానం చేయటం, ప్రేమించటం వంటి మంచి గుణములు గ్రహించాడు. భార్యని సేకరించాడు, మంచి గుణములను సేకరించాడు. మూడవది, శత్రువుల్ని జయించడానికి పనికొచ్చే పరాక్రమాన్ని, అస్త్రశస్త్రాలని, వీటిని గ్రహించాడు. యుద్ధరంగంలోకి వెళ్ళాలంటే ఆయుధాలు ఉండాలి, ఆయుధాలు ప్రయోగించే నేర్పు ఉండాలి. కాబట్టి ఈయన చిన్నప్పటి నుంచి తల్లి మాట విని పెద్దల దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి ధనుర్విద్య నేర్చుకున్నాడు, ఖడ్గ విద్య నేర్చుకున్నాడు, మల్ల యుద్ధం నేర్చుకున్నాడు. ఇటువంటి అనేక యుద్ధ విద్యలని గ్రహించాడు, పరాక్రమాన్ని గ్రహించాడు, ప్రజల్ని రక్షించే నేర్పుని పొందాడు. తండ్రి ఆజ్ఞని, దానిని శిరోధార్యంగా గ్రహించాడు. తల్లి మాట ముందే గ్రహించాడు. ఇలా ఇవన్నీ గ్రహించి ఆయన శారద నేరదెందు విలసద్యసుడై. శారద అంటే శరత్కాలం. ఆశ్వీజ మాసాన్ని, కార్తీక మాసాన్ని శరత్కాలం అంటారు. కాబట్టి శారద అంటే శరత్కాలము అని అర్థం అనమాట. ఆశ్వీజ కార్తీక మాసాలు. ఈ కార్తీక మాసంలోను ఆశ్వీజ మాసంలో నేరద మేఘాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. కాబట్టి శారద నేరద అంటే శరత్కాల మేఘము. ఆశ్వీజ కార్తీక మాసాల్లో మబ్బులు తెల్లగా ఉంటాయి కానీ నల్లగా ఉండవు. అదే వర్షాకాలంలో మేఘాలు కారు మబ్బులు, కారు అంటే నలుపండోయి, కారు మబ్బు అంటే నల్లని మబ్బులు, నీళ్లు ఉంటాయి కదా అందుకని నల్లగా ఉంటాయి. శరత్కాలంలో వర్షం కురవదు అందుకని తెల్ల మబ్బులు ఉంటాయి. ఈ తెల్ల మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కీర్తి పొందేట. కీర్తిని తెలుపుతో పోలుస్తారు, అంటే స్వచ్ఛమైన కీర్తి పొందాడని అర్థం. శారద నేరద శరత్కాలపు మబ్బు వంటి యశుడై కీర్తిని పొందాడు. ఇంకోటి ఏం పోల్చారు? ఇందు, ఇందు అంటే చంద్రుడు. చంద్రుడు ఎలా తెల్లగా ఉంటాడో అటువంటి స్వచ్ఛమైన కీర్తి పొందాడు. ఈ పదాన్ని ఈయన తర్వాత వాడు ఒక 300 ఏళ్ల తర్వాత కోతల గారు పుట్టారు. ఈయన పుట్టిన తర్వాత 300 ఏళ్ల తర్వాత ఆయన శారద నేరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేనరజతాచల కాశ పణీష కుంద మందార సుధాపయోధి శత తామరస అమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగా ఎన్నడు కలుగు భారతని. ఈ ప్రారంభం ఇది ఎత్తుకున్నాడు అనమాట ఈ శారద నేరద. ఈయన రెండే రెండు తెలుపులు చెప్పాడు. ఒకటి శారద నేరదం అంటే శరత్కాలపు మబ్బు, తర్వాత చంద్రుడు. ఆయన ఈ చంద్రుడు ఈ మబ్బే కాకుండా సరస్వతి ఇంకా ఎంత తెల్లగా ఉంటుందో చెప్పాడనమాట. ఆ పద్యం ఇక్కడ రాశారు, దాని అర్థం తెలిస్తే రేపటి నుంచి ఓహో సరస్వతిని ఇలా పోల్చారా అని తెలుస్తుంది అనమాట మనకి. శారద నేరద అంటే మీకు అర్థమైంది కదా, శరత్కాలపు మబ్బు. ఇందు అంటే చంద్రుడు. ఘనసార అంటే కర్పూరం, పచ్చ కర్పూరం. కర్పూరం ఎంత తెల్లగా ఉంటుందో అమ్మవారు సరస్వతి అంత తెల్లగా ఉందట. శరత్కాలపు మబ్బు వలే తెల్లగా ఉన్నావమ్మా సరస్వతి, చంద్రుడిలా తెల్లగా ఉన్నావు, కర్పూరంలా తెల్లగా ఉన్నావు. పటీర ఇది కూడా ఒక రకమైనటువంటి కర్పూరమే, మనకి సువాసన ఇచ్చేటటువంటి కర్పూరం, దానికి మళ్ళీ తెల్లగా ఉన్నావు. మరాళ హంస, హంస ఎంత తెల్లగా ఉందో ఓ సరస్వతి అంత తెల్లగా ఉన్నావు. మల్లిక మల్లెపువ్వు, మల్లెపువ్వు ఎంత తెల్లగా ఉంటుందో మీకు చెప్పాలా, మల్లెపువ్వులా తెల్లగా ఉన్నావు. హార అంటే ముత్యాలహారం, ముత్యాలహారం ఎంత తెల్లగా ఉందో అంత తెల్లగా నువ్వు ఉన్నావు. తుషార అంటే మంచు, మంచు ఎంత తెల్లగా ఉందో నువ్వు అంత తెల్లగా ఉన్నావు. ఫేన అంటే పాల నొరగ, నొరగ ఎంత తెల్లగా ఉందో అంత తెల్లగా ఉన్నావు. ఫేనము అంటే నురుగు అనమాట. రజత అచల, రజతం అంటే వెండి, అచలం అంటే కొండ. రజత అచలం వెండి కొండ అంటే కైలాస పర్వతం, హిమాలయ పర్వతం తెల్లగా ఉంటుంది మంచు పడ్డం వల్ల తెల్లవారుతామన. ఆ తెల్లని మంచు కొండ ఎలా ఉందో నువ్వు అలా తెల్లగా ఉంటావు. ఆ తర్వాత కాశ రెల్లుగడ్డి, రెల్లుగడ్డి చూసారా పైన పువ్వులు వస్తే తెల్లగా ఉంటుంది రెల్లుగడ్డి, ఆ రెల్లుగడ్డిలా తెల్లగా ఉంటావు. ఫణీష ఆదిశేషుడు, ఆదిశేషుడిలా తెల్లగా ఉంటావు. కొంద మల్లె మొల్ల, మొల్లలు ఎలా తెల్లగా ఉంటాయో నువ్వు అలా తెల్లగా ఉంటావు. మందార పారిజాతం, పారిజాత పుష్పం ఎంత తెల్లగా ఉందో నువ్వు అంత తెల్లగా ఉంటావు. మందార అంటే ఎర్ర మందారం కష్టం అండి, మందార పారిజాతశ్చాన్, పారిజాత పుష్పాలు ఎలా తెల్లగా ఉంటాయో నువ్వు అలా తెల్లగా ఉంటావు. సుధాపయోధి పాల సముద్రం ఎంత తెల్లగా ఉందో నువ్వు అంత తెల్లగా ఉంటావు. శత తామరస, తామరస అంటే తామర పువ్వు, శత అంటే తెల్లని, శత తామరస అంటే తెల్ల తామర పువ్వు, తెల్ల తామర పువ్వులో ఉంటావు నువ్వు. అమరవాహిని అంటే ఆకాశగంగ, స్వర్గం నుంచి వచ్చే గంగ కిందకు వస్తూ ఉంటే దపదప వస్తుంటే నొరగతో కూడి తెల్లగా ఉంటుంది, అటువంటి ఆకాశగంగలో ఉంటావు. ఇన్ని రకముల వస్తువులు ఎంత తెల్లగా ఉన్నావో అలా తెల్లని శుభ ఆకారత, స్వచ్ఛమైన పవిత్రమైన ఆకారంతో ఉండే నిన్ను మదిగానగా ఎన్నడు కలుగు భారతి అన్నాడు ఆయన. ఎంత అందంగా చెప్పాడు. అటువంటి నిన్ను ఓ భారతి ఎప్పుడు చూడగలుగుతాను తల్లి అన్నాడు ఆయన. మీరు చూశారు, ఎప్పుడు చూశారు? సాక్షాత్తు భారతీ తీర్థవారే మనకి సరస్వతి. ఆ స్వచ్ఛమైన సరస్వతి ఈ రూపంలో ఉంటే ఇంకా మనకి చూడటంలో ఆశ్చర్యం ఉందండి. అక్కడ ఉన్న వాళ్ళంతా సరస్వతి, అది నేను కళ్ళారా చూసి చెబుతున్నాను, సత్యం చెబుతున్నాను. మన గురువుల యొక్క రూపంలో ఆ సరస్వతి ఎప్పుడు చూస్తాను తల్లో అని మనం ప్రార్థిస్తుంటే కనపడుతూనే ఉన్నది, కాకపోతే మనం గుర్తించమని నేను చెప్పాను చాలాసార్లు. ఆ సరస్వతి భూలోకంలో మళ్ళీ మనల్ని అనుగ్రహించడానికి వచ్చింది. కాకపోతే స్త్రీ రూపంలో వస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పురుష రూపం ధరించింది. కాస్త మేషం గడ్డాలు కూడా పెట్టుకుంది. అప్పుడప్పుడు నెత్తి మీద ఒక గుడ్డ వేసుకుంటూ ఉంటుంది. ఇలాంటి పీట మీద కూర్చుంటూ ఉంటుంది. చక్కని వేదవాక్కులు మనకు ఉపన్యసిస్తూ ఉంటుంది. అందరినీ కరుణతో చూస్తూ ఉంటుంది. అదిగో అలా భారతీ తీర్థ రూపంలో సరస్వతి వచ్చిందని వర్ణించాను ఒకసారి అవధానంలో. ఇక్కడ కూడా ఈ వేదిక మీద కూడా ఒకసారి భారతీ తీర్థమే ఈ రూపంలో కనబడుతోందని. కాబట్టి ఎందుకు చెప్తానంటే సరస్వతి ఎంత తెల్లగా ఉంటుందో అటువంటి స్వచ్ఛాకారాన్ని ఎంత బాగా వర్ణించారండి వాళ్ళు. కీర్తిని ఎప్పుడు అటువంటి తెలుపుతో పోలుస్తారు. ఈయన అటువంటి తెల్లని కీర్తి పొంది బహుపుత్రవంతుడై 14 మంది పిల్లలు కూడా కన్నాడు అలర్కుడు. అదృష్టవశాత్తు మంచి సంతానం కలిగారు. క్రమంగా పిల్లలు పుట్టారు. ఈయన తల్లిదండ్రులు ముసలాళ్ళు అయిపోయారు. అప్పుడు ఋతధ్వజుడు, నాయన ఇంతకాలం నిన్నేదో యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాను, నేను నా భార్య వార్ధక్యంలో గడుగు పెట్టాం, వార్ధక్యంలో ఇంట్లో మరణించటం మన సంప్రదాయం కాదు గనక నేను సన్యాస దీక్ష పుచ్చుకుంటున్నాను, వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతున్నాను, ఇక ఈ కుటుంబ భారం రాజ్యభారం లేది, ప్రజల్ని చాలా జాగ్రత్తగా చూడాలి సుమా, మీ అమ్మ పేరు నా పేరు నిలబెట్టాలి, తాతగారు బామ్మగారి పేరు నిలబెట్టాలి, మన వంశాన్ని పవిత్రం చెయ్యాలి, అధర్మమునకు తావివ్వకు అని చెప్పి కుమారుడికి సంపూర్ణంగా రాజ్యభారం అప్పగించి ఈ ఋతధ్వజుడు కువలయాసుడు తన భార్య మదాలసతో అరణ్యానికి వెళ్ళాడు. ఎక్కడికి అరణ్యానికి వెళ్ళడం అంటే దత్తాత్రేయుడి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. ఆయన పాదాలు పట్టుకుని ఆయన కొద్ది రోజులు సేవించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆయన అనుగ్రహంతో వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇక్కడే జరిగిందో తమాషా. ఇంకా దత్తాత్రేయ గురువు గారి పాద పద్మాలు ఆశ్రయించడం కోసం వెళ్ళబోయే ముందు మదాలస కుమారుణ్ణి ఒంటరిగా రమ్మన్నది. నీ భార్యతో కాదు, నువ్వు ఒక్కడివి, ఏకాంతంగా నా దగ్గరికి రా అనగానే తల్లి చెప్పిన మాట ప్రకారం ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ తన పూజామందిరంలో కూర్చుని కాసేపు గురువుగారిని ధ్యానం చేసి ఆ తర్వాత కొడుక్కేసి తిరిగి, కుమారా ఇక నేను నీకు దర్శనమివ్వను, నేను మీ నాన్నగారు గురువుగారిని ఆశ్రయిస్తున్నాం, గురు కటాక్షం ఉంటే వైకుంఠానికి వెడతాం, గురువుగారి అరిచేతిలో ఉంటుంది వైకుంఠం, కాబట్టి వెళ్ళిపోతాం, నాకు తెలుసు ఏం దొరుకుతుందో భవిష్యత్తులో. నీకు ఎప్పుడైనా ఆవిడ భవిష్యత్తులో ఏం దొరుకుతుందో తెలుసుంది, కానీ ఏం దొరుకుతుందో మాత్రం ముందు చెప్పట్లా. నీకెప్పుడైనా భవిష్యత్తులో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నంత బాధ కలిగిన, తీవ్రమైన మనోవేదన కలిగిన, అప్పుడేం చేస్తావు, ఏం చెయ్యాలో నీకు తోచదు నేను ఉన్నది చెప్పడానికి. అందువల్ల నేను నీకు ఒక ఉంగరం ఇస్తున్నాను, ఈ ఉంగరం నీ మధ్య వెలుగు పెట్టుకో. ఇది ఎందుకంటే పెద్ద ఉంగరం, ఇంత పెద్ద ఉంగరం యొక్క రహస్యం ఏమిటో చెబుతా విను. ఈ ఉంగరం వేలులోంచి తీయి, ఆ వెనకాతలు ఉన్నటువంటి ఒక చిన్న మరం ఉంటుంది, ఒక శీల, ఆ శీల ఇప్పుడు మన చెవులు కొండలాలు పెట్టుకున్నప్పుడు ఉన్న శీల లాంటి శీల ఉంటుంది, అది ఇప్పు, ఇప్పితే ఆ ఉంగరం లోపల నుంచి సన్నగా పలచగా ఉన్న ఒక రేకు బయటకు వస్తుంది. ఆ రేకు కాగితంలో ఉంటుంది అన్నమాట. ఆ బంగారపు రేకు మీద సూక్ష్మ అక్షరములతో నేను ఒక సందేశం రాశాను, దాన్ని భూతద్దాలతో చూస్తే బాగా అర్థమవుతుంది. ఆ సూక్ష్మ సందేశం చదువుకో. ఆ ఉంగరం లోపల నేను నిక్షిప్తము చేసినటువంటి బంగారు రేకు బయటికి తీయి, ఆ రేకులో ఉన్న సన్నని అక్షరాలు చదువుకో, అప్పుడు నీకు కర్తవ్యం తెలుస్తుంది. ఆ కర్తవ్యం తెలియకపోతే నువ్వు తప్పక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకుంటావు, అంత కష్టం నీకు వస్తుంది సుమా అని చెప్పి చెప్పకుండా చెప్పి ఇంతే చెప్పింది ఆవిడ. నాయన నీకు ఎప్పుడు బాధ వచ్చినా ఈ ఉంగరం విడది, అందులో ఉండి రేకు చదువుకో. ఎంత బాగా అందండి ఆవిడ. ఆ కష్టం ఏమిటో చెప్పట్లా, ఆవిడ యోగిని, యోగమాత, అందుకే భవిష్యత్తు ఊహించి చెప్పింది. విషాదము బంధు వియోగ విత్త నాశన రిపుపీడలంకడు అసహ్యతరం బగునేని అప్పుడి కనకమయాంగుళీయకము గ్రక్కున ఏర్పడబాపి ఇందులో అన్నది ఆవిడ. ఎప్పుడో నువ్వు సహించలేనంత బాధ పొందుతావు, బాగా ఘోర దుఃఖం పొందుతావు, బంధువులకు దూరమవుతావు, నీ డబ్బు పోవచ్చు, అలాంటి బాధలు వచ్చినప్పుడు ఈ ఉంగరం ఇప్పి ఆ లోపల ఉన్నటువంటి రేకుని బయటికి తీయి, అందులో నేను రాసిన అక్షరాలు చదువుకో, అవి సూక్ష్మంగా ఉంటాయిగా అందుకని భూతత్వం పెట్టి చూసుకో, అప్పుడు అక్షరములు బాగా అర్థమవుతాయి. ఎందుకంటే సన్నగా రాసిందండి ఆవిడ, మామూలు అక్షరాలు చదవాలంటేనే దిక్మాలను కళ్ళదోడు కావాల్సి వస్తుందంటే ఆ సూక్ష్మ అక్షరాలు చదవద్దు మరి. పైగా ఇప్పుడిప్పుడే కాదు ఆయన చదివేది, ఆయన కూడా కాస్త వార్ధక్యంలోకి వెళ్ళాక చదువుతాడు, రిటైర్ అయిపోయే ముందు చదువుతాడు, ఈ రిటైర్ అయిన తర్వాత సహజంగా కళ్ళదోడు రావాలి. అందువల్ల బాబు అప్పుడు అర్థం పెట్టుకు చూసి అక్షరములు చదివి అందులో నీకు ఏమి బోధించబడిందో దాన్ని అమలు చేసుకో, ఆ అక్షరములలో చెప్పబడిన ప్రకారముగా నడుచుకో, అలా చేస్తే దుఃఖంలోంచి బయటపడతావు, తర్వాత నీ ఇష్టం అని ఆ ఉంగరం చేతికి పెట్టి నిన్ను సద్గురువు రక్షించుగాక ఉచిత రీతిలో నిన్ను నడుపుగాక అని నిర్వికారంగా కొడుకును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతాం అని ఏం అనుకోలేదు ఆవిడ. హాయిగా దర్జాగా వెళ్ళిపోయింది, భర్తతో పాటు వెళ్ళిపోయింది. ఇందాక చెప్పినట్టుగా గురువుగారిని సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించి ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవటం వల్ల, సేవించటం వల్ల, ఆయన చెప్పిన మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల వైకుంఠానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకలర్కుడు మహాపరాక్రమవంతుడు, ఆపై గొప్ప మాత కూడా దొరకడం వల్ల, ఆ మాత శిక్షణలో పెరిగినవాడు అవడం వల్ల శత్రువుని జయించాడు, సైన్యం పెంచుకున్నాడు, బలం పెంచుకున్నాడు, ధనం పెంచుకున్నాడు, తనంటే ప్రాణం పెట్టే జనం పెంచుకున్నాడు. ఇటు ధనం, ఇటు జనం, అటు యౌవనం, ఇవన్నీ తన దగ్గర ఉండడం వల్ల ప్రజలను ఎంతో ప్రేమగా పరిపాలించాడు. ఏళ్ళు గడిచిపోతున్నాయి, అయినా ఆయనకి డబ్బు మీద వ్యామోహం పోవడంలా. ఆయన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, పిల్లలకి పట్టాభిషేకం చేసి అడవికి వెడదాం అనిపించదు. ఎప్పుడు చూసినా భోగాలు, శత్రువులు జయించడం, కప్పాలు లాక్కోవడం, క్రీడలాడుకోవడం, భార్యతో క్రీడించడం, సంగీతం, సాహిత్యం, ఇవే తప్ప ఒక్కనాడు కూడా వాళ్ళ నాన్నగారో, వాళ్ళ అమ్మో, వాళ్ళ తాతగారో వీళ్ళకి మళ్ళీ ఎక్కడ పురాణాలు వెళ్ళలేదు. పద్మాగర్ గారు 40 రోజులు పురాణం చెబుతుంటే ఊళ్ళో కూర్చుని అరండలపేటలో కూర్చుని వ్యాపారం చేసుకున్నట్టు, పొరపాటు వెళ్ళలేదట, ఆయన పని ఆయన చేసుకున్నట్ట. ఈ విధంగా సంస్కృతి సుఖోదది తేలుచు ఈ సంసారం అనే బంధంలో ఏర్పడిపోయాడు, సుఖాల్లో అనుభవిస్తున్నాడు. విరక్తి లేక బహుకాలమనర్కుడు ప్రీతి నుండగన్, వైరాగ్యం రాదు, మోక్షం పొందాలనిపించదు, మాయదారిది ఆ రాజ్యం, కప్పం, డబ్బు, క్రీడలు, భోగాలు, వీటితోటే ఆనందం పొందుతూ జీవితం గడుపుతాడు. కొంతమంది అంటే ఎన్నేళ్ళు వచ్చిన బుద్ధి లేదండి వాడికి, ప్రాణం పోతూనే ఉంటుంది, అయినా సరే వాడికి ఇంకా దేవుడి మీద నమ్మకం రాదు, చచ్చే ముందు కూడా భగవద్ధ్యానం చేద్దామనే ఊహ రాదు, వైరాగ్యం రాదు. ఇవన్నీ కర్మయోగాలు, పూర్వకర్మలు అన్నమాట. ఇతని పెద్దన్నగారి పేరు సుబాహుడు. అన్నగారులు 3 ఉన్నారు, ఒక ఆయనకి విక్రాంతుడు, ఒకడికి సుబాహుడు, ఒకడికి శత్రుమర్దనుడు అని 3 పేర్లు పెట్టిందిగా. అందులో మధ్యలో ఉన్నవాడి పేరు సుబాహుడు. వాడు ఈ రాజ్యానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక కేకారణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు. తక్కిన వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు. ఆ సుబాహుడు సోదరుడు ఎప్పుడైనా వస్తాడేమో, అతనికి కూడా అట్టే పెడదామని ఒక గుడిసె వేసి ఉంచాడు. ఆయన ఆశ్రమం పక్కన ఒక ఆశ్రమం కట్టించాడు. ఆ ఆశ్రమం ఎవరికి రెంట్కి ఇవ్వాల, కొన్ని కొన్ని రూములు ఉంటాయి, అవి మన కోసం అట్టే పెట్టుకుని ఎవరికి పెడితే వాళ్ళకి ఇస్తామా? గురువులు అప్పుడప్పుడు వచ్చి ఉండే మందిరాలు ఉంటాయి అనుకోండి, సద్గురువులు 7 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఆయన ఎప్పుడు వీలుంటే అప్పుడు వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఉండడానికి ఒక గది ఉంటుంది, ఆ గదిని ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇది నా తమ్ముడి కోసమే కట్టాను, ఈ గదిలో, ఈ ఆశ్రమంలో నా తమ్ముడు మాత్రమే ఉండాలి, అలర్కుడే ఉండాలి అని అలర్కుడు కోసం ఒక ఆశ్రమం సిద్ధం చేయించాడు. అంటే అప్పట్లో తాళాలు అక్కర్లేదు, ఇప్పుడు తాళం అయిపోతే ఎవడు పడితే వాడు దూరతాడు. కానీ ఆ రోజుల్లో గుడిసి కదా, అసలు దానికి కనీసం తడికి కూడా లేదు. చక్కని ఒక ఆశ్రమం కట్టించి దాదాపుగా ఆయన 100 సంవత్సరాలుగా ఈ తమ్ముడి కోసం ఎదురు చూస్తున్నట్టు. ఈ తమ్ముడికి ఆయువు ఎక్కువ, తల్లి యొక్క అనుగ్రహంతో అందరికంటే ఎక్కువ బతికాడు ఆయన. అందువల్ల ఈ కుమారుడు ఎప్పుడు వస్తాడా, ఈ తమ్ముడు ఎప్పుడు వస్తాడా, వీడిని ఆశ్రమంలో ప్రవేశపెడదాం, వీడికి వైరాగ్యం బోధిద్దాం, యోగాభ్యాసం నేర్పుదాం, ఇతన్ని తరింప చేద్దాం అని ఎంత ఎదురు చూసినా ఈ సుబాహుడికి తమ్ముడి జాడలేదు. ఆయన తెల్లబోయాడు. 1 నెలాళ్ళు తపస్సు చేసి ఆ తర్వాత 1 రోజు మాత్రం విశ్రాంతి తీసుకునేవాడు సుబాహుడు. 1 మాసం అంతా తపస్సు అండి. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఎవ్వరూ గుర్తుకురారు అతనికి. నెల పూర్తయిన తర్వాత మాత్రం 31వ రోజున తమ్ముడి కోసం రోజంతా ఎదురు చూసి మళ్ళీ అతను రాకపోతే మళ్ళీ ఇంకో 1 నెలాళ్ళంతా తపస్సులో గడిపోయేవాడు. ఇలా ప్రతి నెలకు 1 రోజున తమ్ముడి కోసం కేటాయించేవాడు. 8 రోజులు కేటాయించాడో లెక్కలేదు, తమ్ముడు మాత్రం రాడు. అప్పుడు ఆయన లోపల అనుకున్నట్ట, తమ్ముడా నీకోసం అప్పుడప్పుడు అంటే నెలకు ఒకసారి 1 రోజంతా తపస్సు మానేసి ఎదురు చూస్తున్నాను. ఇలా ఎదురు చూడటం వల్ల కర్మగాలి నాకు నీ మీద వ్యామోహంతో పునర్జన్మ వస్తుందేమో, నువ్వు మాత్రం రావడంలా, నీకు ఎందుకు వచ్చిందిరా ఈ కర్మ అనుకున్నాడు లోపల. అలర్కును అవిజేంద్రియత్వమును అవిజిత ఇంద్రియత్వమును కుత్సిత రాజ్య మమత్వమున్ ధనార్జన కలితత్వమున్ కరం బెదరోసి అహాయతండు కర్మ నిగళ వద్దుడై కడు ప్రమత్తత నొందు నెయిట్లు మూఢతన్. ఒకనాడు సుబాహుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు, ఈ తమ్ముడికి అంతకంతకి డబ్బు సంపాదించాలనే కోరిక జబ్బు పట్టినట్టు పట్టింది. ధన వ్యామోహం పెరిగిపోతుంది. అందులో ఏం చెప్పాడు? ధనార్జన కలితత్వము. ఈ కలితత్వం అంటే ఏమిటనమాట? ఇంకా డబ్బే లోకం, బాగా నా రాజ్యం డెవలప్ చేయాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, రాజ్యంలో కోశాగారాన్ని నింపాలి, ప్రజలకు సుఖాలు ఇవ్వాలి, ఇదే కోరిక అతనికి. ఇంకా రాజ్య వ్యామోహం దాన్ని బాగా పెంచుకుపోతున్నాడు. శత్రువులు జయించటం, ఆ రాజ్యం కలిపేసుకోవడం, మంచాలు కంచాలు కుంచాలు ఇలాంటివి బంగారంతో తయారు చేసుకున్నాడు కాబట్టి వస్తువులు వ్యామోహం. ఇక భార్య మొదలైనటువంటి వాళ్ళ మీద ప్రేమ లోలత్వం, సంగీతం సాహిత్యం వంటి వాటి మీద కళల మీద వ్యామోహం. ఇవి తప్ప కర్మల మీద వ్యామోహం తప్ప, కర్మలనే సంఖ్యళ్ల చేత బంధింపబడుతున్నాడు తప్ప అందులోంచి బయటికి రావటం లేదు. అతి భయంకరమైనది ఈ సంసారం. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునఃపునః, సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఒక శ్లోకాన్ని నిన్న చెప్పాక మనం చర్మకారుడిగా పుట్టినటువంటి ఆ పండితుడు చెప్పాడు. అద్భుతమైన శ్లోకం అది. అసలు పుట్టడమే దుఃఖం, అందుకే పుట్టేటప్పుడు క్యార్ క్యార్ అని ఏడుస్తూ పుడతాడు. అంటే మన జీవితం ఏడుపుతో మొదలైంది, మన బతుకే ఏడుపు బతుకు అనమాట. మొదలు ఏడుపు, వీడు ఏడవకపోతే కొట్టి ఏడిపిస్తారు. చూసారా మీరు ఎప్పుడు ఆసుపత్రిలో రబ్బర్ బంత్ ఉంటుంది, దాంతో కొట్టి ఏడిపిస్తారు. ఏడవకపోతే వీడు బతుకున్నాడో లేదో తెలియదని. కాబట్టి పుట్టడం ఏడుపు, జన్మమే ఒక దుఃఖం. జరా దుఃఖం, ముసలితనం, అది ఇంకా భయంకరమైన దుఃఖం. వార్ధక్యం భయంకరమైనటువంటి వేదన కలిగిస్తూ ఉంటుంది. రోగాల వల్ల అయితేనే, అనేకమైన బాధల వల్ల అయితేనే. పూర్వంలో ఇంట్లో మన పెత్తనం ఎవడో పట్టించుకోడు కదా, ముసలాడయ్యాక వీడి మాట ఎవడో వింటాడు. రిటైర్ అవ్వనంత వరకు డబ్బులు వస్తాయి కాబట్టి వింటారు. రిటైర్ అయ్యాక కూర్చో డాడీ బుర్ర లేకుండా అంటాడు. పాపం ఒక ఆయన, నేను యాత్ర కడతానంటే రిటైర్ అయ్యాక మా నాన్నకి చేదస్థం పెరిగిపోయింది, పద్మాకర్ గారు అంటాడు, యాత్రలు అంటాడు, పురాణం అంటాడు, ఇంట్లో పడు ఉండడు అని తిట్టడం మొదలెట్టారు పిల్లలు. అంటే కనీసం వీడు యాత్రకు కూడా వెళ్ళవట్లా, ఈ యాత్రకు వెళ్ళనిచ్చినా ఒప్పైనా ఆ యాత్రకు మాత్రం ఒకళ్ళ పర్మిషన్ ఉండదులేండి. ఇచ్చాళ్ళు కానీ వీళ్ళు యాత్రకు కావాలేమో అంటే కొడుకు పర్మిషన్ కావాలా? నీ కొడుకు రేపొద్దున ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు యాత్రకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపగలడా? కాబట్టి ఈ పెత్తని నమ్మకండి. పిల్లలనే ఒక భయంకరమైన వ్యామోహంలోంచి బయటపడకపోతే మనిషి దుర్మరణం పాలైపోతాట. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా ఈ సంసార బంధం నుంచి బయటపడాలి. కాబట్టి వార్ధక్యంలో పిల్లలు కూడా పెద్దలు గౌరవించాలి, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, చేతస్థంతో ఏడిపించకూడదు. ఏవో కర్మయోగాలు అండి ఇవన్నీ, నేను చెప్పే కదా అది అందరికీ ఎప్పుడో ఒకప్పుడు పట్టుకుంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ జరా దుఃఖం, వార్ధక్యం కూడా ఒక పెద్ద దుఃఖం, జాయా దుఃఖం, ఈ భార్యాభర్తలు తగాదో ఒకటి. పైకి ఇంత ఐకమత్యంతో ఉన్నట్టుంటారా? యాత్రకు వస్తారు భార్యాభర్త ఇద్దరూ పెద్దవాళ్ళే, ఏ పులవో పొడుస్తూనే ఉంటుంది ఆవిడ, తెగ సాధించేస్తూ ఉంటుంది. ఈయనేమో చంపేస్తున్నాం, ఈయనే తిడతాడు. నా దగ్గరికి పొద్దుడిపూట ఎంత వద్దన్నా మహానుభావులు ఇలాంటి దంపతులు వస్తూనే ఉంటారు రోజుకు ఇద్దరు. అరటి పండు తీ పొద్దున ఇద్దరు వచ్చారులేండి, పుస్తకాలు పుచ్చుకొచ్చారు. పుస్తకం ఆయన ఇవ్వబోతున్నాడు, ఈవిడ అరటిపండు తీసింది. పుస్తకం మీద అరటిపండు పెట్టి ఇవ్వాలని తెలియదా అని మొట్టికే మొట్టి ఆ పుస్తకం మీద రెండు అరటిపండు పెట్టించి ఇచ్చింది పొద్దున్న. అరటిపండు పుస్తకం మీద పెట్టమని ఎవడు చెప్పాడు? చెప్పండి, ఏ పురాణంలో చెప్పడు? అరటిపండు తమలపాకులో పెట్టి ఏదో దక్షిణ పెట్టితే ఇమ్మన్నారు తప్ప, పుస్తకం ఇచ్చినప్పుడల్లా రెండు అరటిపండు పెడితే పుస్తకాలు ఖరాబ్ అవుతాయి, పాడైపోతాయి, ఈ కర్రు అంటుకుంటుంది. బట్టల మీద అరటిపండు పెట్టిస్తే ఆ పంచి అంతా ఇంత కంపు అయిపోయింది, ఇవాళ కొత్త పంచి పాడైపోయింది, అరటిపండు ధర్మానని అది ఎవరు చెప్పలా. కాబట్టి ఈ పిచ్చి ఎక్కువైపోయి ఆయన్ని తిట్టి ఓ బొగ్గపోటు పొడిచి శుభ్రంగా పుస్తకం మీద రెండు అరటిపండు పెడితే కానీ ఇవ్వనవలేదు ఆవిడ. కాబట్టి ఈ చేతస్థం పెరుగుతుంది. అందుకని భార్యాభర్తల సంబంధం కూడా వార్ధక్యంలో దుఃఖమన్నాడు. నేనల్ల ఇష్టమా ఇదంతా? మహానుభావుడు వాడు ఎవడో వైరాగ్య సతకంలో చెప్పాడు. కాబట్టి జాయా దుఃఖం పునఃపునః, ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. సంసార సాగరం దుఃఖం. అందుకని సంసారం ఒక పెద్ద సముద్రం. సముద్రంలో కెరటాలు అలా వస్తూ పోతూ ఉన్నట్టుగా ఈ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది కూడా ఒక అందమే అనుకోండి. నిజం చెప్తున్నాను, భార్యాభర్తలు ఆ మాత్రం తగాదా పడుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉన్నా చూసేవాడికి ఆనందంగా ఉండదు మరి. కాబట్టి ఇది ఒక ఆనందం. ఈ ఆనందం నుంచి బయటపడి ముక్తిని పొందు, తస్మాత్ కాబట్టి జాగ్రత్త మెలకుగా ఉండు అని శాస్త్రం చెబుతున్నది. ఈ కుమారుడు ఈ కర్మబంధంలో ఇరుక్కుపోయాడు, ఈ సంసారం అనే బంధంలో ఇరుక్కుపోయాడు, ఎప్పటికీ బయటికి రావటం లేదు ఈ నా తమ్ముడు అని బాగా ఆలోచించి ఆయన ఓ ఉపాయం పన్నాడు. హుటాహుటిన కాశీ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. కాశీ మహారాజు ఆనాడు రాజుల్లో చాలా బలవంతుడు. ఆయన కుర్రాడు, 30 ఏళ్లవాడు. ఇక్కడ మనం కనిపెట్టవలసింది ఒకటి ఉంది. ఈ అలర్కుడేమో 100 ఏళ్ళు దాటిపోయినవాడు, ముసలాడైపోయాడు. కాశీరాజు గారు అప్పుడే రాజ్యానికి వచ్చినటువంటి కుర్రాడు. పైగయ్య అలర్కుడు అంతకంతకీ భోగాల్లో పడి సైనికుల్ని పెద్ద పట్టించుకోలేదు, ఆయన సైన్యం బాగా పెంచుకున్నాడు. అటువంటి కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళి చెయ్యెత్తి దీవించాడు. మహానుభావ రాజఋషివి నువ్వు, నీవెవరవో నాకు తెలుసు, మదాలస అని పేరు కలిగిన ఒక ఉత్తమురాలు ఉంది, ఆ ఉత్తమురాలు కొడుకు సుబాహుడివని రాజఋషివని ప్రజలు నిన్ను ప్రశంసిస్తూ ఉంటారు. అటువంటి మహాత్ముడివి నా సింహాసనం దగ్గరకు వచ్చావు, మా కాశీరాజ్యానికి వచ్చావు, నన్ను దీవించావు, నా జన్మ ధన్యమైంది, నువ్వు కోరుకుంటే ఏదైనా ఇస్తాను, కోరుకో, అడిగితే నా రాజ్యమైనా ఇస్తానన్నాడు కాశీరాజు. నాకు నీ రాజ్యం ఎందుకయ్యా, నా రాజ్యం నాకున్నది, మా అమ్మ నాన్న కష్టపడి గొప్ప సామ్రాజ్య స్థాపన చేశారు, ఆ సామ్రాజ్యం న్యాయంగా మా ఇంట్లో పెద్ద ఆడిది విక్రాంతుడిది, విక్రాంతుడు దత్తాత్రేయుడిని ఆశ్రయించి వైరాగ్యంతో నాకు రాజ్యం వద్దన్నాడు. ఆ తర్వాత రెండో వాడిని నాకు రావాలి, నాకు రావలసిన నా సామ్రాజ్యాన్ని మా తమ్ముడు అలర్కుడు లాక్కున్నాడు, అతడు సింహాసనం మీద కూర్చున్నాడు, నువ్వేం చేస్తావో ఆ అలర్కుడిని జయించి ఆ రాజ్యం నాకు ఇప్పించన్నట. శరణము కమ్ము నాకు నృపసత్తమ నా అనుజుండలర్కుడు ఉద్ధురుడయి రాజ్యమంతయును దుర్వినయం ఉన్న తాన కొన్నవాడరి మెదభేది నా కొసగుము అతని నిర్జితు చేసి నా ఉడున్ చెరువని చన్ సుభాహునను జన్ముని పాలికిన మహేశుడు. మహారాజా కాశీరాజా, నేను నిన్ను దీవించాను, ఏం కావాలో నువ్వు అడిగావు, ఏమడిగినా ఇస్తానన్నావు, నువ్వు నాకు అభయం ఇవ్వాలి, ఆ అభయం కూడా ఎటువంటిది, నా తమ్ముడిని జయించి రాజ్యం ఇస్తానని వరం ఇవ్వాలి. నా తమ్ముడు అలర్కుడు మాకు న్యాయముగా రావలసిన సామ్రాజ్యాన్ని తన పరాక్రమంతో ఆక్రమించాడు, కాబట్టి ఆ రాజ్యం నాకు ఇవ్వాలి, అది కూడా ముష్టెత్తి వద్దు, వాడిని జయించి నాకు ఇవ్వాలి, వాడిని చంపకు, జయించి నాకు, వాడిని ఓడించి ఆ రాజ్యం లాక్కొని నాకు ఇప్పించు.